Shop the Sherwin-Williams Memorial Day Sale and get 30% off paints and stains May 15th through the 28th. Whether you're refreshing your interior or exterior, we've got the colors to bring your vision to life. And with delivery, getting everything to your door is easier than ever. Shop online to have it delivered or visit your neighborhood Sherwin-Williams store. Click the banner to learn more. Retail sales only. Some exclusions apply. See store for details. Delivery available on qualifying orders.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం ఆగస్టు 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక ఇప్పుడు మీరు వింటున్నారు అమెరికా నుండి.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిదినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం, మంగళవారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూనింగ్. మీ శ్రీ సత్య గౌతమి. స్వరమాలికకు సుస్వాగతం. స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు 15 భారతదేశ పర్వంలో అతి ముఖ్యమైన, కీలకమైన రోజు. భారతదేశం బ్రిటిష్ పరిపాలన నుండి స్వతంత్రాన్ని పొందిన రోజు. ఎంతోమంది సమరయోధుల త్యాగధనం ఈ స్వాతంత్ర్యం, భారతదేశ స్వాతంత్ర్యం. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకోసం ఒక పాట. దీనిని రచించినది గవిడి శ్రీనివాస్. దీని స్వరకల్పన మరియు గానం శ్రీ సత్య గౌతమి, నేనే.
సుప్రభాతమా సుమధుర దేశమా, సస్య శ్యామల శోభిత దృశ్యమా. సుప్రభాతమా సుమధుర దేశమా, సస్య శ్యామల శోభిత దృశ్యమా. మట్టి తల్లి గుండెల్లో వికసించే బిడ్డలు మమకారపు పేగుపైన అల్లుకునే బంధాలు. మట్టి తల్లి గుండెల్లో వికసించే బిడ్డలు మమకారపు పేగుపైన అల్లుకునే బంధాలు. సుప్రభాతమా సుమధుర దేశమా, సస్య శ్యామల శోభిత దృశ్యమా. పుడమి తల్లి గడ్డపైన ఏ మనసును కదిపినా రాలుతున్న శ్రమలో, రగులుతున్న వ్యధలో, ఊగుతున్న జీవికలో ఉదయించని బ్రతుకులెన్నో. పుడమి తల్లి గడ్డపైన ఏ మనసును కదిపినా కాగుతున్న గుండెలో జారుతున్న కన్నీటి వాగులో కానరాని చీకట్లో ఒరుగుతున్న నిట్టూర్పులెన్నో కలిమిలేములెన్ని నిన్ను చుట్టుముట్టినా చెదిగిపోని సంకల్పం నీ చెలిమీలే చెదిరిపోని నీ స్వప్నం ముందడుగు వేయులే సుప్రభాతమా సుమధుర దేశమా సస్య శ్యామల శోభిత దృశ్యమా ప్రతి నవ భారత యువకునిలో పులకించే పనితనం పులకించే పనితనం పయనించే ప్రగతి రథం పయనించే ప్రగతి రథం కార్మికుడా కర్షకుడా కార్మికుడా కర్షకుడా కార్య సాధకుడా కదం తొక్కి అడుగేస్తే కదిలిపోదావని అంతా సుప్రభాతమా సుమధుర దేశమా సస్య శ్యామల శోభిత దృశ్యమా సుప్రభాతమా సుమధుర దేశమా సస్య శ్యామల శోభిత దృశ్యమా మాతృగడ్డ మీద పుట్టి ఏ దేశమేగిన కన్న తల్లి రుణం తీర్చి వెన్నెల వెలుగులు పోయించు పరవళ్ళు త్రొక్కే గంగా కావేరి నదుల సాక్షిగా పుణ్యభూమి నా దేశమంటూ ఎలుగెత్తి పాడు సుప్రభాతమా సుమధుర దేశమా సస్య శ్యామల శోభిత దృశ్యమా సుప్రభాతమా సుమధుర దేశమా సస్య శ్యామల శోభిత దృశ్యమా సస్య శ్యామల శోభిత దృశ్యమా సస్య శ్యామల శోభిత దృశ్యమా.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం ఆగస్టు 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, దిస్ ఇస్ రజని. యు ఆర్ నౌ లిసనింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జవెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదూ చిత్రం భడారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం కుమారి శతకంలోని ఒక ధర్మ మార్గం. కలహ పడు నింట నిలువదు కలుముల జవరాలుగాన కలకాలంబే, కలహములు లేక సమ్మతి మెలుగంగా నేర్చనేని మేలు కుమారి. ఈ పద్యం యొక్క భావము, కుమారి కొట్లాటలు పడు ఇంటి అందు లక్ష్మీదేవి నిలువదు అనగా ఐశ్వర్యం ఉండదని. కాబట్టి ఎల్లప్పుడూ ఏ కొట్లాటలు లేకుండా సమరస భావంతో సంచరింప తెలుసుకున్నట్లయితే అందరికీ మంచిది. ఈ విషయమును లోతుగా ఆలోచిస్తే గృహమునందు కొట్లాటల వలన కుటుంబాలు విడిపోయినట్లే దేశంలో విభిన్న విషయాలకు దేశ ప్రజలు కొట్లాడితే ఆ దేశమున స్థిరంగా లక్ష్మీదేవి ఎలా ఉండును? అలా అయితేనే కదా పూర్వం దేశంపై ఆక్రమణలు జరిగి నష్టపోయిన తీరు జ్ఞప్తి చేసుకోవాలని భావం. ధన్యవాదములు.
ఎన్నో ఉద్యమాలను వీరులు త్యాగమూర్తులు జరిపిన పిమ్మట బయలెల్లొచ్చిన స్వాతంత్రం ఇది. 1947 ఆగస్టు 15 ప్రథమ స్వాతంత్ర పోరాటం 1857లో జరిగింది. అదే సిపాయిల తిరుగుబాటు. ఆ తర్వాత ఎన్నో సంఘటిత ఉద్యమాలు భారత జాతీయవాద ఉద్యమాలు, బెంగాల్ విభజన, మొదటి ప్రపంచ యుద్ధం, అప్పుడే భారత్కు గాంధీ ఆగమనం, జలియన్ వాలా బాగ్ ఒకట, తర్వాత సహాయ నిరాకరణోద్యమాలు, సైమన్ కమిషన్, ఉప్పు సత్యాగ్రహం లాంటి ప్రసిద్ధి చెందిన దండయాత్ర, ఎన్నికలు, లాహోర్ తీర్మానం, విప్లవ పోరాటాలు, అలా అన్నీ జరిగి జరిగి చివరికి అంతిమ ఘట్టం రెండవ ప్రపంచ యుద్ధం, క్విట్ ఇండియా ఉద్యమం, సరిహద్దుల్లో నేతాజీ పోరాటం, ఇవన్నీ జరిగితే అలాగే మిగతా దేశాల దాడుల వల్ల కూడా పూర్తిగా చితికిన బ్రిటిష్ అప్పుడు స్వాతంత్రం ఇస్తున్నట్టు ప్రకటించిన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అంతిమ ఘట్టాన్ని ఒకసారి నెమరవేసుకుంటే అసలు ఆగస్టు 15నే ఎందుకు ఎంచుకున్నారు అన్నది విదితమవుతుంది. 1942 ఆగస్టు 9 మహాత్మాగాంధీ క్విట్ ఇండియా మూమెంట్ను ప్రకటించారు. ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం కీలకమైన దశలో ఉంది. ఇంగ్లాండ్, దాని మిత్రదేశాలు యుద్ధంలో చితికిపోయాయి. ఈ పరిస్థితుల్లో భారత ప్రజల సహకారం, మద్దతు అవసరం. అమెరికా, ఇండియా, బ్రిటన్ యొక్క కూటమిలో ఉన్నాయి. భారత ప్రజల సహకారం పొందమని ఇంగ్లాండ్పై బ్రిటన్ ఒత్తిడిని తెచ్చింది. అప్పుడు భారతీయులను రెండవ ప్రపంచ యుద్ధంలోకి పంపించడానికి నిరసనగా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పుడు బ్రిటన్ తమ కూటమికి సహాయం చేస్తే ప్రతిఫలంగా స్వాతంత్రం ఇస్తామని చెప్పి ఆ నేపథ్యంలోనే క్రిప్స్ మిషన్ని తెచ్చింది. భారత ఉపఖండం అన్యమనస్కంగా యుద్ధంలో పాల్గొంది. అయితే స్వపరిపాలనకు, అంటే స్వాతంత్రానికి, పూర్తి స్వాతంత్రానికి నిర్దిష్టమైన సమయాన్ని సూచించకపోవడం, అలాగే పరిమితమైన పాలనాధికారాన్ని మాత్రమే ఇవ్వజూపిన క్రిప్స్ రాయబారాన్ని గాంధీ, ఇతర భారత ఉద్యమకారులు తిరస్కరించారు. అందువల్ల ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా సహాయంతో చర్చిల్ ఇండియా మద్దతు పొందాలని స్కెచ్ వేశాడు. చర్చలు విఫలమయ్యాయి కాబట్టి కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో చేసిన సహాయాన్ని అడ్డం పెట్టుకుని బేరసారాలకి దించడమే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 ఆగస్టు 8 క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానంలో కాంగ్రెస్, బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రజల కోరికలను ఆమోదించినట్లయితే దేశవ్యాప్త సత్యాగ్రహానికి పిలుపునిచ్చింది. భారత ప్రజలను స్వతంత్ర భారత పౌరులుగా జీవించాలని, బ్రిటిష్ ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించాలని గాంధీ ఉపన్యసించారు. ఉపన్యాసం ముగిసిన 24 గంటల్లోపే గాంధీని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని, కాంగ్రెస్ నాయకులను జైళ్లలో వేశారు. ముస్లిం లీగ్ మరియు కొంతమంది వామపక్షవాదుల సహకారంతో కావలసిన సమాచారం మొత్తం సేకరించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ అణిచివేసింది. దాదాపు 10,000 మంది పౌరులు పోలీసుల దమనకాండలో మృతి చెందారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. ముస్లిం లీగ్ వంటి ఇతర రాజకీయ శక్తుల మద్దతు లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ముస్లింల మద్దతు సంపాదించింది ఈ ఉద్యమం. కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఉద్యమంలో హింస చోటు చేసుకుంది. బాంబు దాడులు జరిగాయి. ప్రభుత్వ ఆస్తులను నిప్పుపెట్టారు. గాంధీ అహింసాయుత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరి నాయకులందరూ జైళ్లలో కూర్చోవడం వల్ల ఉద్యమం విప్లవకారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈలోపు మరోవైపు స్వాతంత్రం కోసం నేతాజీ యుద్ధ రూపంలో చేసిన ప్రయత్నాలు కూడా దెబ్బతిన్నాయి. సుభాష్ చంద్రబోస్ తన సేనతో బర్మా చేరుకున్న సమయానికి బ్రిటిష్ భారత సరిహద్దుల వద్ద సిద్ధంగా ఉంది. సైన్యాన్ని సమీకరించుకోవడం నేతాజీకి కాస్త ఆలస్యం కావడంతో ఆయన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణిచివేయడంలో తమకు సహాయం అందించిన ముస్లిం లీగ్ నాయకుల కోరిక మేరకు భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చెయ్యాలి అని బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. ఇహ క్విట్ ఇండియా మూమెంట్ దెబ్బతినడం వల్ల యుద్ధంలో గెలుపు మీద నమ్మకం కలగడంతో బ్రిటన్కు పాకిస్తాన్ విషయంలో తన స్వంత నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగింది. భవిష్యత్తులో సోవియట్ యూనియన్తో పోటీని ఎదుర్కోవడానికి, భారతీయులు యూరప్ వరకు ఎదగకుండా ఉండడానికి అడ్డుకట్టగా ఒక ఐరన్ కట్టను వెయ్యాలని నిర్ణయించుకుంది బ్రిటిష్. ఇకపోతే రెండవ ప్రపంచ యుద్ధం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆర్థికంగా బలహీనమైపోయింది. భారత్లో పరిపాలన కొనసాగించడం బాగా ఖర్చుతో కూడుకున్న పని, వీలైనంత తొందరగా చేతులు దులుపుకోవాలని అనుకుంటున్నారు. అందుకే భారతదేశానికి కొత్త వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ జూన్ 3, 1947 జరిగిన సమావేశంలో స్వాతంత్రపు తేదీని ప్రకటించారు. అప్పటికి విభజన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. స్వాతంత్ర తేదీని ముందుకు జరిపి మరీ దేశాన్ని విడగొట్టారు. ఇండో పాక్ బోర్డర్పై ఎటువంటి స్పష్టత లేకుండా వారు చేసిన విభజన వల్ల దాదాపు 30 లక్షల మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. సుభాష్ చంద్రబోస్ ప్రయత్నాల వల్ల జపాన్ భారత్కు మధ్య సంబంధాలు బలపడ్డాయి. అయితే ఆగస్టు 15 అంటే జపాన్ వారికి చాలా కోపం. ఎందుకంటే ఆగస్టు 15, 1945 జపాన్ ఇంగ్లాండ్ చేతిలో ఓటమిని అంగీకరించింది. అందుకే ఆ తేదీ అంటే వాళ్ళకి ఇష్టపడరు, అవమానంగా ఫీల్ అవుతుంటారు. నేతాజీ కారణంగా జపాన్ భారత్ల మధ్య సత్సంబంధాలు బలపడ్డాయి. ఆ సంబంధాలు చెరిగిపోవాలని జపాన్ ప్రజలు అవమాన భారంతో ఉన్నప్పుడు భారత ప్రజలు పండుగ చేసుకుంటుంటే మానసికంగా రెండు దేశాల మధ్య దూరం పెరుగుతుందని ఆలోచించి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే భారత్కు స్వాతంత్రం ఇచ్చే తేదీని ఆగస్టు 15 నిర్ణయించారు. ఆ విధంగా ఈ రెండు దేశాలు శత్రుదేశాలుగా ఉండిపోతాయనే దురాలోచన చేశారు. ఈ లోపల జిన్నా కూడా అనారోగ్య పాలయ్యాడు. జిన్నా బ్రతికి ఉండగానే దేశాన్ని విభజించాలనే దుర్బుద్ధితో 1948 భారత్కి ఇవ్వాల్సిన స్వాతంత్రాన్ని 1947 ఇచ్చేయడంతో పాటు జపాన్ ఇండియాల మధ్య దూరం పెంచడానికి ఆగస్టు 15 అనే డేట్ని స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. ఇది ఆగస్టు 15 కథ. ఎవరు ఎన్ని దురాలోచనలు చేస్తే ఏం, స్వాతంత్రం లభించింది. మన గాలిని మనం నిరభ్యంతరంగా పీల్చాం. ఎంతోమంది విప్లవకారుల, త్యాగధనుల, అహింసావాదుల త్యాగ నిరతే ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం. వారందరికీ నివాళులర్పిద్దాం, జెండా ఎగురవేద్దాం. మరొక్కసారి భారత ప్రజలందరకు, అలాగే దేశ దేశాల్లో ఉన్న భారత సంతతికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ శ్రీ సత్య గౌతమి, స్వరమాలిక నుండి.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం ఆగస్టు 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు గవిడి శ్రీనివాస్ గారితో మరొక ముఖ్య చర్చనీయాంశం. గవిడి శ్రీనివాస్ గారు మీ అందరకు సుపరిచితులే. గవిడి శ్రీనివాస్ గారు సామాజిక రచయిత. భారతదేశంలో ఆర్థిక విభజన అసమానతలు ఈరోజు ముఖ్యమైన చర్చనీయాంశం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఆర్థిక అసమానతలు, ఈ చర్చను క్లుప్తంగా చేయాలంటే కుదిరే పని కాదు. ఇది చాలా పెద్ద విషయం. కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలను తీసుకుని వాటి మౌలిక మార్పులను సూచించే మార్గంలో ఈ ప్రోగ్రామ్ను రన్ చేయడానికి ప్రయత్నిస్తాను. గవిటి శ్రీనివాస్ గారు ఈ డిస్కషన్లో పాల్గొంటున్నారు. మీరు వింటున్నారు స్వరమాలిక, అమెరికా నుండి భారతీయ స్వరం. శ్రీనివాస్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు?
నమస్తే గౌతమ్ గారు, చాలా బాగున్నామండి.
ఏంటండి, స్వరమాలిక తరపున, మైండ్ మీడియా వారి తరపున మీకు శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం భారతదేశంలోని ఆర్థిక విభజన అసమానతల గురించి. వీటి మీద మీ యొక్క అమూల్యమైన సందేశాలని, వాటిలో వాటి యొక్క సూచనల్ని మీరు మాకు స్వరమాలిక అందిస్తారని ఆశిస్తున్నాము. మరి మీరు రెడీ అండి.
తప్పనిసరిగా మేడం, మనం వాటి గురించి చర్చిద్దాం.
ఓకే, అయితే అండి, మనం 1970 నుంచి ఈ ఆర్థిక విధానాల్లో, అంటే 1970 నుంచి కాదు, 1970 వరకు, అంతకన్నా ముందు నుంచి 70 వరకు ఉన్న ఆర్థిక విధానాలకి, ఇప్పుడు ఉన్న ఆర్థిక విధానాలకి మనం కంపేర్ చేస్తూ వాటిలోని సత్ఫలితాలు అలాగే దుష్ఫలితాలు కూడా మనం చర్చిద్దామండి. ముందుగా ఇప్పుడు 1970 వరకు భారతదేశ ప్రభుత్వం మిశ్రమ ఆర్థిక విధానాలను అనుసరించింది. దీనివల్ల దేశానికి కొంత విధంగా సత్ఫలితాలను తెచ్చాయని మనం చెప్పుకోవచ్చు. స్వాతంత్ర అనంతరం కూడా మిశ్రమ ఆర్థిక విధానాల్లో భాగంగా ఈ ప్రభుత్వ, ప్రైవేటు, సహకార రంగాలకి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రణాళికాబద్ధంగా పెట్టుబడిదారు వ్యవస్థని నిర్మించుకుంటూ వచ్చారు. వ్యవసాయ రంగంపై దృష్టి సారించారు. ఈ ప్రభుత్వ పారిశ్రామిక రంగంపై కూడా కేంద్రీకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభాలుగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలని నెలకొల్పారు. దీనివల్ల దేశ ఆర్థిక స్వావలంబనకి ప్రభుత్వ రంగం ఒక వెన్నుముకగా నిలిచింది. అంటే ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి కూడా ప్రభుత్వ రంగం ఎంతగానో దోహదపడిందని మనం చెప్పుకోవచ్చు. ఉపాధి కల్పన అలాగే ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల కూడా ఉపయోగపడింది. కానీ పెరుగుతున్న జనాభా, మౌలిక సదుపాయాల కొరత సాగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏమో మరి అందుకని 1990 ప్రారంభం నుండి ఈ ఆర్థిక విధానాల్లో మౌలికమైన మార్పులు తీసుకొచ్చారు వాళ్ళు. ఏంటి, ఈ ప్రైవేటీకరణ అని ప్రపంచీకరణ విధానాలను అమలు చేయాలని మొదలుపెట్టారు. దాంతో కొన్ని ప్రాధాన్యతలు కంప్లీట్గా మారిపోయాయి. ఇప్పుడు మనకి ప్రాథమిక రంగం ఏంటి, వ్యవసాయ రంగం, అది నిర్లక్ష్యానికి గురైంది. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కంప్లీట్గా కుంటుపడిపోయింది. ఇంకా ప్రభుత్వ రంగం కూడా ఏదో మెల్లగా చేతులు దులిపేసుకున్నట్టుగా మరి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. మరి అయితే ఒకటి, ప్రైవేటీకరణ బొత్తిగా లబ్ధి లేదా అని అనుకోవచ్చు మనము. అంటే తలసరాదాయాలు పెరిగాయి, పెన్షన్లే జనాలు 25,000-30,000 రూపీస్ అలా డ్రా చేస్తున్నారు, బాగానే ఉంది. స్మార్ట్ ఫోన్స్, కార్లు, లగ్జూరియస్ లైఫ్ చివరి వరకు ఉన్నాయి. అయితే మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే అది ఒకళ్ళు కొట్టి మరొకళ్ళకి పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఒకరు పొందలేకపోవడం వల్ల మరొకరు చాలా పొంది అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే అది ఒక రకమైన అసమానత, ఆర్థిక విభజనలో అసమానత. ఆర్థిక విభజనలో సమానత్వం మాత్రం కరువైంది. మరి పెరుగుతున్న జనాభా, మౌలిక సదుపాయాల కొరత, పెరుగుతున్న అసమానత, నిరుద్యోగం, పేదరికం ఇవి మాత్రం భారతదేశాన్ని ఎప్పట్లాగే పట్టిపీడుస్తున్న ఆర్థిక సామాజిక సమస్యలు. కానీ మీడియాలో మీరు చూసే ఉంటారు, మీడియాలో ఏం చెప్తున్నారు, విదేశీ పెట్టుబడులు అన్నిటికీ ఈ ఫైనాన్షియల్ డెస్టినేషన్ ఇండియా అని ఊరికి ఊదరగొట్టేస్తున్నారు. మరి ఈ హైప్ పక్క, ఇంకో పక్క ఈ సమస్యలు, ఈ ఆర్థిక విభజన వల్ల అసమానత్వం, ఆ రెండింటికి అసలు మ్యాచ్ అవటంలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత పెరిగిన ఒక పౌరుడు, బాధ్యత ఎరిగిన అంటాం లేదండి, బాధ్యత పెరిగిన పౌరుడు ఎలా ఆలోచిస్తే భవిష్యత్తులో మెరుగైన ఆర్థిక విధానాలను రూపొందించగలడు లేదా నెలగొల్పగలడు? అంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి పౌరుడికి, మీరేమనుకుంటున్నారు?
ఇప్పుడు ఆర్థిక విధానాలు అనేవి వ్యక్తి నుంచి వ్యక్తికి మారిపోతూ ఉంటాయండి. చాలా చాలా చోట్ల మనం వింటాం, ఇద్దరు అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, ఎవరి మధ్య కానీ ఆర్థిక విధానాలు చాలా తేడాగా ఉంటాయి అనుకుంటాం. అసలు ఒక మనిషి ఎలా జీవితం ఆరంభించామన్నది కాదు, ఆర్థిక క్రమశిక్షణ ప్రతి పౌరుల మీద ఉంది. ఉద్యోగాలు చేసే క్రమం నుంచి ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదిగే వరకు ప్రభుత్వాలు పారిశ్రామికరణకు పెద్ద చేయూతనివ్వాలి. అయితే ఒక యువత పారిశ్రామికవేత్తగా ఎలా మారుతాడు అనేది సందేహం అందరిలోనూ ఉంటుంది.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం ఆగస్టు 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
My Media, the voice of India.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో హర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక కబీర్ దాస్ దోహా. కాల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్, పల్మే పర్లే హోయేగో బహురీ కరేగా కబ్. కబీర్ దాస్ దోహా మరొక్కసారి. కాల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్, పల్మే పర్లే హోయేగో బహురీ కరేగా కబ్. ఈ కబీర్ దాస్ దోహా యొక్క భావం, రేపు చేయాలనుకున్న పనులు ఈరోజే చేయి, ఈరోజు చేయాలనుకున్న మంచి పనిని ఈవేళనే చేయి. ఏ క్షణంలో ప్రళయం ముంచుకొస్తుందో తెలియదు. విలువైన కాలాన్ని గుప్పెట్లో ఉంచుకొని మంచి పనులు చేసేవాడే మహనీయుడు. ఈ కబీర్ దాస్ దోహా మరొక్కసారి. కాల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్, పల్మే పర్లే హోయేగో బహురీ కరేగా కబ్. ధన్యవాదములు.
మొదట ఏంటంటే, ఒక వ్యక్తి వాళ్ళకి ఆర్థికంగా ఒక పరిశ్రమ కానీ, ఓకే చిన్న కుటీర పరిశ్రమ కానీ పెట్టడానికి డబ్బు ఉన్నప్పుడు పర్వాలేదు, లేకపోయినప్పుడు తను ఏ రంగంలో అయితే రాణించాలనుకుంటున్నాడో ఆ రంగంలో నైపుణ్యాల మీద శిక్షణ తీసుకున్నట్లు లేదా ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఉద్యోగం చేయాలి. ఆ తర్వాత తనకి కొంత క్యాపిటల్ అనేది లభించినప్పుడు తను ఒక ఏదైనా ఒక పరిశ్రమ, తనకి ఇష్టమైన ఒక పరిశ్రమను పెట్టుకొని నలుగురికి ఉపాధి కల్పించే ఒక శక్తిగా ఎదిగితే, అలా ప్రతి వ్యక్తి భారతదేశంలో ఆలోచించగలిగితే ఇక్కడ ఉత్పాదక శక్తి అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత మనం ఇతర దేశాల మీద ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి అనేది ఉండదు.
అంటే ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే, మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి అంటున్నారు. అంటే ఏదో ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఓకే వీఆర్ సెటిల్డ్ నౌ ఫైనాన్షియల్లీ, ఓకే నౌ ఇట్ గోస్ లైక్ దిస్, సో ఈ దాంట్లోనే నేను నాకు కావలసినవన్నీ సమకూర్చుకుంటాను, నా ఇల్లు లేకపోతే కారు లేకపోతే స్మార్ట్ ఫోను సున్నా సెటిల్డ్ అని చెప్పేసి మైండ్లో బ్రెయిన్లో సెటిల్ అవ్వకూడదు. సో ఎప్పుడూ కూడాను ఓకే కొంత మనీ వచ్చింది బై జాబ్ ఆర్ బై బిజినెస్, సో యూజింగ్ దిస్ ఐ షుడ్ బికమ్ ఎ సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్ అనేసి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్ అంటారు మీరు.
నిజమండి. అది ఎప్పుడు కూడా చాలా మందికి ఒక ఒక రక ఒక ఉన్నతమైన జాబ్ చేయడం ద్వారా గొప్ప వ్యక్తి అనుకుంటారు. నా దృష్టిలో అయితే నిజమైన వ్యక్తిగా ఎదగడం అంటే ఒక స్వయం ఉపాదక శక్తిగా ఎదిగినప్పుడు దాంట్లో ఉన్న ఆనందము అది నిజమైన ఎదుగుదలని నేను భావిస్తాను.
మంచి విషయం అండి, కరెక్టే. కానీ ఇది ఒకటే, ఓకే, యు ఆర్ రైట్. మనిషి యొక్క ఆలోచన విధానం మారడం ఒకసారి మొదలు పెట్టిందంటే హీ కెన్ మేక్ మెనీ మ్యాజిక్స్, ట్రూ. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ చాలా అద్భుతమైనది. రెండవది ఏంటంటే మన దేశంలో ఆ అద్భుతమైన బ్రెయిన్కి ఎస్టాబ్లిష్ అవ్వడానికి, అంటే ఉత్పాదకతలో కానీ లేకపోతే మరొక విధంగా కానీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి తగు సహాయ సహకారాలు ప్రభుత్వ రంగం నుంచే కానీ లేకపోతే పబ్లిక్ నుంచైనా రావాలి కదా. అంటే అది కేవలము తను సంపాదించిన మనీలో కొంత భాగము తను తన ఫ్యామిలీ తినడానికి పోగా అతని సేవింగ్స్లో ఎంత మిగలవచ్చు అందులో కూడాను కొంచెం పెట్టుకొని మరికొంచెం ట్రై చేయవచ్చు, ఇలా ఉత్పాదక శక్తి గురించి కానీ లేకపోతే బిజినెస్ గురించి కానీ. కానీ ఆ కొద్ది అమౌంట్ ఇన్ఫ్ కాదు కదా, సో యూ నీడ్ సమ్ మోర్ శక్తులు టు హెల్ప్ యూ. మరి అది అటువంటి సహకారాలు గనక మనకు లభ్యం కానప్పుడు ఆ మనిషి ఎలా ముందుకెళ్ళగలడు?
విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ పెట్టాలి అనుకున్నప్పుడు ఏదైనా మనం ఒక్క అడుగు ముందు వేయగలితే కొన్ని అడుగులు ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటుంది. అయితే అది ఏ ఎంతవరకు ఉంటుంది అనేది అది చాలా రాష్ట్రానికి మారిపోతుంది, అక్కడ ప్రభుత్వ విధానాలతో మారిపోతుంది. అందువలన ఏంటంటే ఇప్పుడు ఈ ఒక ఇల్లు కట్టినప్పటికే లోన్స్ వస్తున్నాయి, అలాగే ఒక పరిశ్రమ కట్టినప్పుడు కూడా లోన్స్ వస్తాయి. అయితే మనము మన ఒక 10% 20% ఎంతో కొంత పెట్టుబడి మన దగ్గర ఉంటే మన పెట్టుబడి దానికి హామీ మనం చూపించగలిగినప్పుడు మన పరిశ్రమ స్థాపించడానికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. ఆ దిశగా మనం కృషి చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ విధానం అన్నింటిలో మనం మార్పు తెచ్చిన తర్వాత మనం ఏదైనా పరిశ్రమ స్థాపిద్దాము అనుకుంటే ఇవి ఇంత పెద్ద దేశంలో సాధ్యం కాని పని. అందుకోసం మనం ఏంటంటే మనం ఒక వ్యాపారం నిర్ణయించుకున్నాక దాంట్లో మినిమల్ ఎంత మూలధనంతో మనం ఒక పరిశ్రమను స్థాపించగలం, మనం మనకు ఇష్టం అనుకున్న రంగంలో దానికి ఎంత ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది, సహకారం వచ్చిన పక్షంలో మనం ఏం చేయగలం, రాని పక్షంలో ఏ విధంగా కృషి చేయాలి, మొత్తం మీద మనం ఆ డెస్టినేషన్ చేరుకునే వరకు దాని గురించి లోతుపాతులు తెలుసుకొని ఆ విధమైన మూలధనాన్ని సమకూర్చుకొని ఒక పాయింట్ దగ్గర మనం ఖచ్చితంగా మన డిజైర్ ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉంటే ఎక్కడో ఒక దగ్గర పరిశ్రమను మనం పెట్టి మనం ఖచ్చితంగా ఆ దిశగా మనం నడిచే అవకాశం తప్పనిసరిగా ఉంటుందని నా ఆలోచన.
ఓకే, సో దీనికి గవర్నమెంట్ అఫీషియల్స్ సహాయ సహకారాలు అందించగలగాలి. అంటే వాళ్ళకి కూడా కొన్ని ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రపోజల్ రాసేసుకుని వెళ్ళాం అనుకోండి, సో ఈ ప్రపోజల్ వల్ల వచ్చే లాభం దేశానికి కూడా లాభం చూపించాలి. దేశానికి ఎంత లాభం వస్తుంది, ఆ సదరు వ్యక్తికి అందులో ఉండే లాభము ఎంత ఉంటుంది, దేశానికి ఎంత, అప్పుడే వాళ్ళు ముందుకు వచ్చి మనీ పెడతారే తప్ప. సో ఈ ఇంతమందిని ఎంప్లాయ్ చేస్తాను నేను, నాకున్న ఐడియా ఇది, ఈ ఇంతమందికి కూడాను ఇంతే నేను డబ్బులు ఇచ్చి తక్కువ డబ్బులతోటి ఎక్కువ సమను నేను కలెక్ట్ చేయగలను. సో నాకు అంటే ఇప్పుడు ఎప్పుడు కూడాను అవతల వాళ్ళ నుంచి డబ్బులు మనం పికప్ చేసుకోవాలి అంటే తక్కువ డబ్బులు ఎక్కువ పని చూపిస్తేనే తప్ప ఒక గ్రాంట్ శాంక్షన్ కాదు. మరి అట్లాగా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం కూడా మాకేమిటి లాభం అని ఆలోచిస్తుంది. ఇప్పుడు కేవలం కూడా ఇది ఒక వ్యక్తిగత లాభం కాదు, లేదా ఆ వ్యక్తి తన యొక్క ఐడియాలజీలతోనో లేకపోతే తన యొక్క ఇంటెలిజెన్స్ తో ఒక పరిశ్రమ స్టార్ట్ చేశాడు, పరిశ్రమ కాక ఒక స్కూల్ స్టార్ట్ చేశాడు, అందులో ఇంతమంది ఎంప్లాయ్ చేసుకుంటున్నాడు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ హీ అండ్ దోస్ ఎంప్లాయీస్. సో అక్కడ అది స్కూల్ కానీ ఒక స్కూలే అనుకుందాం, అది నెలకొల్పడానికి దానికి ఒక స్థలం కావాలి, దానికి కేటాయించేది ఎవరు, లేకపోతే దానికి పర్మిషన్స్ ఇచ్చేదెవరు, ఎన్నో విషయాలకి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయాలి. సో మాకేంటి లాభం అంటే వాళ్ళకి కొంచెం లాభాలు చూపించాలి ప్రభుత్వానికి కూడా, బికాజ్ ఇట్ ఈస్ గివింగ్ స్పేస్ టు యూ అండ్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు యూ. సో ఇవన్నీ కూడా ఎంతో టైము ప్లస్ ఖర్చుతో కూడుకున్న పనులు ఇవి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మళ్ళీ కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది, కొంతమందికి సాధ్యం కాదు. వాళ్ళకి ఎన్ని స్వప్నాలు ఉన్నా కూడా మళ్ళీ ఎగైన్ అక్కడ అసమానత. ఈ అసమానత అనేవి అంటే ఈ ఆర్థిక పరమైన విషయాల్లో ఎప్పుడు కూడా ఈ అసమానత అనేది కన్సిస్టెంట్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి ఇటువంటి విధానాలు ఉండేటప్పుడు ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు చూడండి, ఏదైనా జాబ్స్ ఉన్నాయనుకోండి, ఈవెన్ అమెరికాలో కూడాను ఒక ఎనీ కైండ్ ఆఫ్ జాబ్, బట్ వాడి తలసరి ఆదాయం కాన్స్టెంట్గా ఒకటే ఉంటుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వండి, లేకపోతే మరో రంగం అవ్వండి, మరో రంగం అవ్వండి, బెనిఫిట్స్లో తేడా ఉంది. వాళ్ళు చేసే శ్రమను బట్టి, పోలీస్ కానీ లైఫ్తో ప్రాబ్లం కాబట్టి, వాళ్ళ లైఫ్ అండ్ డమస్సులు కాబట్టి వాళ్ళకుండే బెనిఫిట్ ప్యాకేజెస్ వేరే ఉంటాయి. ఇప్పుడు మీ నాలాంటి వాళ్ళు అనుకోండి, నాకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కాదు నేను చేసే ఉద్యోగానికి, నాకుండే బెనిఫిట్ ప్యాకేజ్ డిఫరెంట్ ఉంటుంది. కానీ తలసరి ఆదాయాల్లో తేడాలు ఉండవు, ఎందుకంటే బేసిక్గా ప్రతివాడు కూడా బిల్స్ పే చేయగలగాలి, ఒక ఇంట్లో వాడు అద్దెకుండగలగాలి, వాడికంటూ ఒక ఎసెన్షియల్గా వాడు కొన్ని ఉండి తీరాలి. సో దాట్ విల్ బి ప్రొవైడెడ్ ఈక్వల్లీ టు ఎవ్రీ వన్. దానికి తగ్గట్టుగానే తలసరి ఆదాయాలని వాళ్ళు అంత అమౌంట్ని వాళ్ళు ఫిక్స్ చేశారు. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో అలాగా ఆర్థిక విధానంలో కూడా అంటే ప్రతి ఒక్కటి కూడాను థ్రైవింగ్ లేకుండా ఒక బేసిక్గా ఒక ఇది ఫిక్స్ చేయడము కలగడము ఇట్లాంటివి అవకాశాలు ఉన్నాయంటారా?
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం ఆగస్టు 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, దిస్ ఇస్ లిఖిత. యు ఆర్ నౌ లిస్నింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మై మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మై మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అది అంటే ఒక్కో రంగానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఆ రంగం యొక్క శ్రమ బట్టి వాళ్ళ యొక్క పేమెంట్ అనేది నిర్ణయించబడతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అయితే ఒకలాగని, రైతు అయితే ఒకలాగని, కూలీ అయితే ఒకలాగని అన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు, కానీ ఆ వ్యవసాయ రంగం మీద వాళ్ళకి భరోసా లేని జీవితాలే నెలకొన్నాయి. అది కూడా వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు దేశంలో ఎక్కువ మంది చదువు లేని రైతులు ఉండడం వల్ల వాళ్ళకి ఆధునికత అనేది అబ్బటం లేదు. ఇప్పుడు ఇరిగేషన్ ఉందనుకోండి, వాటర్ ఆ మొక్కలకు కానీ పెంచే క్రాప్స్ కానీ వాటర్ అందించే విధానంలో జాగ్రత్తలు కానీ పండించే విధానంలో జాగ్రత్తలు కానీ ఉంటే రైతు కూడా రాజు అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగా ఇప్పుడు ఒక్క ఈ పారిశ్రామికీకరణ అంటే ఒక దేశాన్ని ఎదుగుదలకి ఒకే రంగం మీద పూర్తిగా ఆధారపడలేమండి. ఇలా అనేక రంగాలు ఉంటాయి. మన భారతదేశం చూస్తే ఎక్కువ శాతం రైతులు వ్యవసాయం మీద ఆధారపడుతుందండి. అయినా దానికి తగిన ఇంపార్టెన్స్ అంటే ఇవ్వలేదు
ఇవ్వలేదు. ఎందుకు ఎందుకు ఈ ప్రైవేట్ అన్న వచ్చిన దగ్గర నుంచి సేవా రంగం మీద కంప్లీట్ గా ఆధారపడిపోయింది. అంటే ఇప్పుడు ఈ వాణిజ్య సేవలు, సాఫ్ట్వేర్ సేవలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యొక్క ఎగుమతి వీటిలో కేంద్రీకృతం అయిపోయి ఈ వ్యవసాయం, హస్తకళలు, పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అస్సలు లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, వాళ్ళకంటూ ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి దాని తగ్గది. నాట్ డూయింగ్ దిస్. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఫాస్ట్గా అంతవరకు వెయిట్ చేయలేరు వాళ్ళు. సో మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే మనకి ఇంత విభిన్న రీతిలో ఒక పక్క మన టైప్ ఆఫ్ అవసరాలు మన దేశానికి ఉంటే ఇది మాత్రము మరొక వైపు మరొక సేవారంగం మీద ఆధారపడిపోయి ఉండిపోయారు. మరి ఇవన్నీ కొలిక్కి తీసుకురావడం ప్రజల మీద, ప్రభుత్వం మీద ఉంది కదా. మరి దీనికి ఏమంటారు?
అయితే నేనేమంటానంటే ఇప్పటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి అంత శ్రద్ధ లేకపోయినప్పటికీ భవిష్యత్తులో దీనికి ఉజ్వల భవిష్యత్తు ఉందని నేను నమ్మగలనండి. ఎలా అంటే ప్రతి మనిషికి వాళ్ళు ఏ ఉత్పాదక రంగం అవ్వండి, వాళ్ళు ఆహారం లేకుండా ముందుకెళ్ళడం కష్టం, అది జరగని పని. మిగతా రంగాలన్నీ అభివృద్ధి చెందిన తర్వాత, జనాభా పెరిగిన తర్వాత వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్, ప్రాధాన్యతను గుర్తిస్తారు. ఆ గుర్తించే వరకు ఇప్పుడు రైతులు భారతదేశం మొత్తం చాలా విధాలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నేను అనేక పత్రికల్లో రాయడం చెప్పడం జరిగింది. అనేక వార్తలు తెలుసుకొని రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళ కారణాలు ఏంటి, అసలు రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఎందుకు రావటం లేదు.
ఒకవేళ ఏమని రాశారు శ్రీనివాస్ గారు, మా ఫర్మాలకు అందించగలరా ఇన్ఫర్మేషన్?
ఏంటంటే ఇప్పుడు పసుపు రైతులు ఉన్నారు, పసుపు రైతులకి కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయారు. తర్వాత మిర్చి రైతులు ఉన్నారు, మిర్చి రైతులు ఆ పంటని గొడవనికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కనీస మద్దతు ధర లేకపోవడంతో అక్కడ పంటను కాల్చే పరిస్థితులు మనం చూసాం. అంటే ఈ ఒక రైతు ఎంతో పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి వడ్డీలు కట్టుకొని ఇంత పంట పండిస్తే అక్కడికి వెళ్ళాక, గోదాములకి వెళ్ళాక కనీస మద్దతు ధర లేకపోతే, తనకు గిట్టుబాటు ధర లేకపోతే తను పడిన అప్పు ఏం తీరుస్తాడు, తర్వాత దాని మీద లాభం ఏం చూసుకుంటాడు, తను ఎలా సర్వైవ్ ఎలా జీవించగలుగుతాడు? అయితే ఇక్కడ ఆ రైతు మద్దతు ధర లేకపోవడం ఒకటైతే, అన్నిటికీ ధర నిర్ణయించుకునే అవకాశం వాళ్ళకు ఉన్నప్పుడు రైతుకు ఆ పంట మీద వాళ్ళ ధర నిర్ణయించుకునే పరిస్థితి ఎందుకు లేదు సమాజంలో? అది ప్రధానమైన క్వశ్చన్. అయితే ఇక్కడ మార్కెట్లో కూడా దళారీల దందా నడుస్తుంది.
మిడిల్ మ్యాన్ ప్రాబ్లం.
ఏమంటారంటే దళారీ దందాలు ఇక్కడ నడుస్తుంది. దళారీ దందా ఎలా అని అడగొచ్చు. ఇప్పుడు ఏంటంటే కొందరు దళారులు అందరూ ఒక గుంపుగా కూడతారు. ఆ కూడినప్పుడు మనం ఇంతే ధర ఇద్దాం అని నిర్ణయించుకుంటారు. అప్పుడు వాళ్ళను దాటి వాళ్ళు మార్కెట్ చేసుకోలేని పరిస్థితి రైతులకు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే రైతులు ఏదైనా కొనుక్కునేటప్పుడు ఎక్కువ రేటు చెల్లించాల్సి ఉంటుంది, అమ్మేటప్పుడు తక్కువకు అమ్మాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తను సంపాదించినటువంటి ఉత్పాదక ఓకే ఏదైనా వ్యవసాయం నుంచి పత్తి కానివ్వండి, మిర్చి కానివ్వండి, పసుపు కానివ్వండి, ఏదైనా గిట్టుబాటు ధర ఉండదు. ఈ లాభాలన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్తాయి అంటే దళారుల ఖాతాలలోకి వెళ్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం, దీన్ని ఎలాగా అరికట్టవచ్చు అంటే ప్రభుత్వాలు సరియైన సమయంలో స్పందించి వాళ్ళకి కనీస మద్దతు ధర వాళ్ళని సమస్యల నుంచి ఆదుకునేట్టుగా ఒక కనీస మద్దతు ధరను కల్పించి వాళ్ళని ఆదుకోగలిగితే రైతులు సుభిక్షంగా ఉంటారు. రైతులు సుభిక్షంగా.
శ్రీనివాస్ గారు చాలా చక్కటి విషయాన్ని చెప్పారండి.
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం ఆగస్టు 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The Voice of India.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ISTV 4:30 to 5 వరకు వినడానికి మీరు సిద్ధమైన మరి.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. అఘము వలన మరల్చు హితార్థ ఫలితుంజేయు గోప్యంబుదాచు భోషించు గుణము విడువడా పన్నులేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం: స్నేహితుడు తన స్నేహితుని పాపముల నుండి మరల్చును, సంపదలతో కూడిన వాణినిగా చేయును, అతని దోషములను రహస్యంగా ఉంచుతాడు, సుగుణములు లేశమైనను వాటిని శతాధికముగా పోషించి చాటుతాడు, ఆపద సమయములలో తన స్నేహితునికి దగ్గరగా ఉంటాడు కాని విడిచిపెట్టడు, దారిద్ర్యమున ధన సహాయం చేస్తాడు. ధన్యవాదములు.
ఈ మిడిల్ మ్యాన్ వ్యవహారాల వల్ల, ఈ మిడిల్ మ్యాన్ ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక సీరియల్గా, సో రైతు తన పంటకి తాను ఖరీదు కట్టలేకని పరిస్థితి, తనకు తన పండించిన పంటకు పూర్తి లబ్ధిని పొందలేని పరిస్థితి అని చెప్పారు మీరు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ మిడిల్ మ్యాన్ని పక్కన పెట్టేసేసి ఎట్టాగంటే, అంటే అఫ్కోర్స్ నేను చెప్పే దాంట్లో ఏంటంటే ఒక బిజినెస్ మోడల్ అంటే అఫ్కోర్స్ మన రైతులు చాలా మట్టుకు చదువులేని రైతులు ఉన్నారు, కానీ చదువుకున్న రైతులు అంటే అగ్రికల్చరల్ అఫీషియల్స్ చదువుకున్న వాళ్ళు, ఈ ఆధునికత వ్యవసాయ రంగంలో ఆధునికత ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళు, పలు దేశాలలో ఈ వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా వ్యవసాయంలో ఉన్న కొత్త విషయాలు మార్పులు ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు, దే కెన్ గైడ్ దెమ్. ఇప్పుడు ఈ మిడిల్ మ్యాన్ని పక్కన పెట్టేసేసి, సో ఇప్పుడు సోషల్ సొసైటీని ఉపయోగించుకోవడంలో ఈ సోషల్ మీడియా చాలా మటుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా అంటే లైక్ యూనో రైతులు డైరెక్ట్గా తమ పంటను తామే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్, ట్రాన్స్పోర్టర్స్ని మాత్రం మనం పక్కన పెట్టలేము, ఎందుకంటే పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకి తరలి రావాలి అంటే ఒక పంట రావాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇస్ మెయిన్ థింగ్. సో అది కాకుండా మిగతా ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా సోషల్ మీడియాలతోటి సోషల్ వెబ్సైట్స్తోటి వాళ్ళు సొసైటీతో కనెక్షన్ పెట్టుకుని దే కెన్ డూ సమ్ బిజినెస్ కదండి. అంటే ప్రతి ఒక్క పంట అలా జరగగలదు అని చెప్పలేను, బట్ కొంతవరకు అంటే ఇది ఈ మోడల్ ఏంటంటే ఇది కొత్తదేం కాదు పాతదే. ఒకప్పుడు కూడా ఒకప్పుడు సంతలు ఉన్నాయి కదా మనకి, చిన్న చిన్న సంతల్లోకి కొంచెం పంటలు తీసుకురావడము, లేకపోతే ఒక ఉప్పు పప్పు పసుపు చింతపండు ఏదైనా కూడా చిన్న చిన్న షేషర్స్లో అమ్మడము, చిన్న చిన్న పొట్లాల్లో అమ్మడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఓల్డ్ మోడల్ అయ్యి ఇట్స్ అ వెరీ గుడ్ బిజినెస్ మోడల్. ఇప్పుడు ఏంటంటే
అయితే అటువంటి ఆ బిజినెస్ ఎలా నాశనం అయిందంటే అండి, ప్రాపంచీకరణ అనే భూతం సామాన్య సంతవనివ్వండి, వాడు చిన్న మాల్స్నే పెద్ద మాల్స్ వచ్చి పెద్ద చేప వచ్చి చిన్న చేపను మింగేసినట్టుగా ఇప్పుడు చిన్న చిన్న వ్యాపార వస్తువుల్ని ఈ ప్రాపంచీకరణ బిజినెస్ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు మింగేసినట్టుగా అయిందండి. ఈ ప్రాపంచీకరణ అంటే ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా పెట్టుబడి పెట్టే వాళ్ళు తక్కువ చిన్న చిన్న వ్యాపారస్తుల్ని మింగేయడం అన్నమాట.
అది సో ఇటువంటి చిన్న చిన్న విషయాలే మనకి జాగ్రత్తగా గ్యాదర్ చేసుకుని ప్రస్తుత యువత వాళ్ళు గనక కొన్ని మార్పులు తీసుకురాగలిగితే అది అంటే ఒక దగ్గర అంటే ఒక్కసారిగా ఈ మార్పు అన్ని ప్లేస్లో రాలేదు కూడా, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఒక దగ్గర ట్రాన్స్పోర్షన్ సమస్య ఉంటే మరో దగ్గర మరో సమస్య, మరో దగ్గర మరో సమస్య, కానీ సో బేసికల్గా ఎక్కడో దగ్గర ఒక మార్పు స్టార్ట్ అయ్యి సో దాని మీద అయ్యి ఎక్కడ సమస్యలు అక్కడ ఈజీగా ఒక కొలిక్కి తెచ్చుకుంటూ ఆ మార్పుకి అనుగుణంగా సమస్యల్ని మార్చుకుంటూ లబ్ధి పొందడం అనేది జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఈ విధంగా కూడా మన యువత మన దేశంలో ఉన్న సమస్యని ఎలా మార్పు తీసుకురావాలి అనే అంశం మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. చదువుకుంటూ, చదువు మానేసి ప్రజా ఉద్ధరణ చేయాలని కాదు నా ఉద్దేశము, చదువుకుంటూ వాళ్ళు చదువుకున్న వాటిని మోడల్స్గా ది హ్యావ్ టు థింక్ అబౌట్ ద సొసైటీ. శ్రీనివాస్ గారు, మీకు మరొక ప్రశ్న అండి. లెట్స్ డిసానరీ. ఇప్పుడు ఇప్పుడు చూడండి, 1951-52 ఆర్థిక సంవత్సరం నాటికి జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగానికి వాటా ఎంతో తెలుసా? 51.45%. అలాగే 1991-92 సంవత్సరం నాటికి 28.54% పడిపోయింది. ఇప్పుడు 2015-16 వచ్చేసరికి ఇంకా పడిపోయింది, 15.4 ఇంకా కిందకి డ్రాప్ అయింది. అది పారిశ్రామిక రంగంలో 51-52 నాటికి 9%, 2015-16 నాటికి 17.5 మాత్రమే పెరిగింది. అంటే ఇక్కడ వచ్చారా మనకి మనకి ఇక్కడ ఈ లెక్కల్లో తెలిసిపోతుంది మనం ఎక్కడెక్కడ మెయిన్గా మనం ఆలోచించగలిగి ఎక్కడెక్కడ వీక్ ఉన్నామో, ఎక్కడెక్కడ మార్పులు, మౌలికమైన మార్పులు, చిన్న చిన్న మార్పులు, బిజినెస్ మోడల్స్ తీసుకురావాలో ఇట్స్ క్లియర్లీ అండర్స్టాండింగ్ ఈ ఫిగర్స్తో. ఈ పారిశ్రామిక రంగంలో ఈ విధంగా ఉంది. ఇకపోతే ఇక సేవా రంగం తీసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అది ఇంతకు మునుపు 29.3 ఉంటే ఇప్పుడు 64, మోర్ దాన్ 50% చాలా బాగా పెరిగింది ఈ వ్యవసాయం. ఇప్పుడు ఈ ఎంతసేపు ఈ సేవా రంగం మీద వాళ్ళ ఎగుమతుల మీద పెట్టుకుంటున్నారు, షేర్ మార్కెట్ల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ థౌజండ్స్ ఆఫ్ లే ఆఫ్స్ ఫ్రమ్ ప్రైవేట్ కంపెనీస్, మీకు తెలిసిన విషయమే అది. అంటే ఎట్లా ఉందంటే ఆ చేతిలో వైకుంఠం చూపించిన తర్వాత అన్నట్టుగా, అంటే అఫ్ కోర్స్ మీరు కొన్నాళ్ళ పాటు పని దొరికింది కదా, కరెక్టే కొన్నాళ్ళు పని దొరికింది, ఇంకా ఆ తర్వాత ఉండదా అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి అలాగే ఇప్పుడు ఇప్పుడు చూడండి, విదేశాల్లోని వాళ్ళ దేశాలకి కావాల్సిన ప్రకారము వాళ్ళేవో మార్పులు చింతనలు చేసుకుంటే, లేదా షేర్ మార్కెట్లు కాస్త షేక్ అయితే చాలు భారతదేశం ఎఫెక్ట్ అయిపోతుంది. అంతే అంటే మరి ఎప్పటి నుంచో హైప్ కదా, ఒక గత 10 సంవత్సరాల నుంచి ఇండియా బాగా ఎకనామికల్గా ఎదిగిందని. మరి ఇటువంటి నేపథ్యంలో నిజంగా మనం రియల్గా ఎకనామికల్గా ఎదిగామంటారా, లేదా ఇంకా లేదంటారా?
మీరు వింటున్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం ఆగస్టు 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
My Media Facebook page. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
ఇంకా ఎదగాల్సింది ఉందండి. అయితే ఇప్పుడు సేవా రంగంలో ఎదగడం కంటే మనం మేక్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉత్పాదకత పెరిగి ప్రపంచ మార్కెట్కు సరి సమానంగా మన ఉత్పత్తులు ఉంటే అది మనకి చాలా మంచిది. ఇవి ఇతర దేశాల మీద సేవా రంగాల మీద ఆధారపడడం అనేది మన మీద మనకి ఒక స్థిరత్వం కానీ స్థిరమైన జీవితం కానీ ఉందని ఎప్పుడూ చెప్పుకోలేము. ఎందుకంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు చేసే మార్పులు చేర్పులకు మనం బానిసలాగా లేదా మనం ఎఫెక్ట్ అవుతాం, మన జీవితాలు మీద చాలా ప్రభావం ఉంటుంది. అందువలన ఏంటంటే ఇప్పుడు జపాన్ చిన్న కంపెనీ జపాన్ నుంచి పెద్ద కంపెనీ చైనా వరకు వాళ్ళు అనుసరించే విధానాలు, వాళ్ళలో మనం ఏ దేశంలోనైనా ఒక మంచి విషయం ఉన్నప్పుడు మనం గ్రహించగలగాలి. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ అంత డిమాండ్ ఎందుకు ఉంది, వాళ్ళకి అలాంటి పరిశ్రమలు మన దేశంలో కూడా మన ప్రతి వ్యక్తి అటువంటి ఆలోచించి అటువంటి కంపెనీస్ ని మనమే ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అది ఒక స్థిరత్వం ఉంటుంది. మనం ప్రతిసారి సేవా రంగం మీద ఆధారపడి ఆ దేశాల్లో మార్పులు వచ్చి మనం షేక్ అవడం అవన్నీ మనకి అంత ఆర్థిక స్థిరత్వం ఉండదు మెయిన్ గా.
సో మరి అటువంటి అంటే ఇటువంటి వేవ్ వచ్చి మీద పడుతుంది అని ఆలోచించలేదంటారా ఇంతకు మునుపు వీళ్ళు? అసలు
ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటండి, మనకి ఇప్పుడు ప్రస్తుతం డబ్బు కావాలి అంటే టక్ మనీ అత్యధికంగా వెంటనే మనకు డబ్బు కావాలంటే ఏం చేయాలి? మనం ఇంకొకరు పెట్టుకోండి మనం ఆహ్వానించాలి, లేకపోతే ఇంకోళ్ళు ఏదో సేవ చేయమంటే మనం చేసేయాలి. అంతేగాని ఆ దీర్ఘకాలిక ప్రణాళికలు అనేవి లేవు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టి ఉంటే మనం స్వయం ఉపాధక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉంది. సేవా రంగం అనేది మన పూర్తి స్వయం ఉపాధి కాదు కదా. మనం చేసే పనికి వాళ్ళ అవసరాలకి మనం చేసే పనికి కొంత ఉపాధి లభిస్తుంది. వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు వాళ్ళు మన సేవల్ని వినియోగించుకుంటారు, తర్వాత ఆ సేవలకి అవసరం లేకపోతే అప్పుడు నిరుద్యోగిత మళ్ళీ అలాంటివి లేఅప్స్ వచ్చినప్పుడు ఫైరింగ్ అంటారు కదా, అలాంటి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు.
సో అయితే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పిన మౌలికమైన మార్పుల్లో ఏంటంటే, ఒకటి మనిషి యొక్క ఆలోచన విధానంలో మారాలి, ఏంటంటే ఉత్పాదకత వైపు ఆలోచనలు మళ్లించాలి. మూడవది ఏంటంటే స్మాల్ బిజినెస్ మోడల్స్ని ఆలోచించి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వచ్చే బిజినెస్ మోడల్స్ని ఆలోచించి యువత దాన్ని ఇమ్మీడియట్గా అప్లికేషన్లో పెట్టాలి. అప్లికేషన్లో పెట్టి చూడాలి ఎంతవరకు చిన్న చిన్న లాభం వచ్చినా, చిన్న ఏరియాకి ఒక చిన్న లాభం వచ్చినా దట్స్ గుడ్ ఎనఫ్. మరో ఏరియాకి ఆ మోడల్ ఉపయోగపడకపోవచ్చు, దట్స్ ఓకే. బట్ దానికి తగ్గ పరిస్థితుల్లో దానికి తగ్గ కావాల్సింది ఒక చిన్న మోడల్ అక్కడ ప్రతిపాదించవచ్చు. సో ఆ విధంగా యువత జస్ట్ ఒకటే డైరెక్షన్లో ఆలోచించకుండా దే హ్యావ్ టు థింక్ మెనీ వేస్ హౌ ఐ కెన్ బి యూస్ఫుల్ టు అవర్ ఓన్ సొసైటీ అనేటువంటి ఆలోచన ధోరణిని వాళ్ళు డెవలప్ చేసుకుంటే అది వాళ్ళకి ఉపయోగము మనకి ఉపయోగము. సో దట్ యూనో ఇలాగా వేరే దేశాలలో అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ బ్యాడ్, ఎందుకంటే ఎంతోమందికి ఉపాధి కూడా కలిగింది ప్రైవేట్ ఇక్కడ వచ్చిన తర్వాత. సో జస్ట్ బికాజ్ నౌ లే ఆఫ్స్ వచ్చినాయి కదా అని దాన్ని నిందించడం అని కాదు. బట్ ద థింగ్ ఏంటంటే మనకును ఈ ఉత్పాదన శక్తి అనేది పెరగాలి. ఎలాగ మిగతా దేశాల్లో పెరుగుతున్నదో, వాళ్ళు ఎలాగైతే 10కి ఆశ్రయం కలిగించగలిగే పరిస్థితిలో ఉన్నారో, సో మనం కూడా అదే పరిస్థితిని డెవలప్ చేసుకుంటారని మన పౌరులందరూ ఆశిద్దాం. చాలా చక్కటి విషయాలు చెప్పారు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మరి మళ్ళీ మరి మరికొన్ని ముఖ్యమైన అంశాలతో మళ్ళీ మనము స్వరమాలికకు కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.
అంతవరకు సెలవండి. నమస్తే. నమస్తే.
ఇండియా స్టాండ్స్ ఫార్ బెటర్ దాన్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అండ్ డిస్పైట్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ కంటిన్యూ టు గ్రో అహెడ్. 1 బిలియన్ పీపుల్ లివ్ విత్ అ కంపాషన్ కాంప్రమైజ్ డిగ్నిటీ అండ్ స్పేస్ ఫర్ ఈచ్ అదర్. సమస్యలు అనేవి ప్రతి దేశంలోనూ ఉంటాయి, కాలానుగుణంగా మార్పులు సహజం. ఆ మార్పులకు తగ ఫలితాలు ఉండడం సహజం. అయితే మన సమస్యల్ని మనమే సామరస్యంగా పరిష్కరించుకోవాలి, పరిష్కరించుకుందాం. అదే ప్రతి భారత పౌరుడికి పెరిగిన బాధ్యత. వింటూ ఉండండి మీ స్వరమాలిక, అమెరికా నుండి భారతీయ స్వరం. ఇలాంటి మరికొన్ని చర్చనీయాంశాలు మీకోసం, మీ శ్రీ సత్య గౌతమ్.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం ఆగస్ట్ 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికి నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.